ఓం శ్రీ సాయిరాం. శ్రోతలు ఇంతవరకు మృద చందు విజయ్ అందించినటువంటి లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ఏషియా స్ట్రీమ్ లో ప్రతి గురువారం అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి నమస్సులు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయ తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య చరణారవిందాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ప్రతి గురువారం రేడియో సాయి ఏషియా స్ట్రీమ్లో ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ ధరణి మీకు అందించడానికి వచ్చింది మీ రేడియో సాయి గణేష్. స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఎంతో మంది భక్తులు తమ అవతార వైభవంలో పాల్పంచుకుంటున్నారు. స్వామి అవతార కార్యక్రమంలో తమ వంతు సేవ చేస్తున్నారు. స్వామి దివ్య ప్రేమకు, స్వామి దివ్య అనుగ్రహానికి పాత్రుడైన కోట్లాది మంది భక్తులు తమ తమ అనుభవాల్ని అందరితో పంచుకుంటూ స్వామి భాగవతాన్ని రచిస్తున్నారు. ఈ పరంపరలో మనం స్వామి తమ అవతార వైభవంలో పర్యటించినటువంటి ఒక ముఖ్య ప్రదేశంలోకి వెళదాం. అది తూర్పుగోదావరి జిల్లా. స్వామి ఎంతో ప్రేమతో, ఎంతో కరుణతో తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాలు, వివిధ గ్రామాలలో పర్యటించి వేలాది మంది భక్తులను ఆకర్షించి వారికి తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించారు. తద్వారా స్వామి అవతార వైభవం ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైంది. ఈస్ట్ గోదావరితో ప్రారంభమయ్యే అని చెప్తున్నా అతిశయోక్తి కాదు. అలాంటి ఒక ప్రదేశం అంబాజీపేట. స్వామి దివ్య పాదం మోపినటువంటి ఆ ప్రదేశంలో ఎంతో మంది భక్తులు స్వామికి ఎనలేని సేవ చేస్తున్నారు. ఆ భక్తులను చూస్తూ ఈనాటి తరం పిల్లలు, యువకులు, పెద్దలు కూడా ఎంతో స్ఫూర్తిని పొంది స్వామి అవతార కార్యక్రమంలో తమ వంతు సేవ చేస్తున్నారు. ఆ స్ఫూర్తి నొందినటువంటి వారలలో శ్రీ శ్రీనివాస రాజాగారు ఒకరు. రేడియో సాయి తెలుగు బృందం అంబాజీపేటలో పర్యటించిన సందర్భంలో ఒక బాలవికాస్ గురువైనటువంటి శ్రీ శ్రీనివాస రాజుగారి గారితో మాట్లాడి సంభాషించి వారి అనుభవాన్ని తెలుసుకున్న తరుణంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకి ఆయన వెల్లడి చేశారు. స్వామి సేవలో తరించడం ఎంతో మహద్భాగ్యమని, స్వామి నామం యొక్క పవిత్రత, స్వామి నామం యొక్క విశిష్టత ఆయన జీవితంలో ఎలా అనుభవించారు, సత్యసాయి భగవానుడు నెలకొల్పినటువంటి బాలవికాస్ ఒక ఉద్యమంలా ప్రతి ఒక్కరిని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎలా సమాజంలో ఒక మరపురాని మార్పును తీసుకుని వస్తుందో శ్రీ శ్రీనివాస రాజుగారు మనకి తమ సంభాషణలో వెల్లడి చేశారు. మరి అంబాజీపేటలోకి వెళ్లి శ్రీనివాస రాజాగారు మన బాలవికాస్ గురువు స్వామి వైభవం గురించి, ఆయన అనుభవం గురించి ఏం చెప్తారో విందాం.
ఓం శ్రీ సాయిరాం.
ఓం శ్రీ సాయిరాం.
భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ ఈనాడు రేడియో సాయి బృందం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా స్వామివారి భక్తులైనటువంటి శ్రీ కొర్లపాటి శ్రీనివాస రాజాగారితో సంభాషించి స్వామి వారికి అందించినటువంటి అనుభవాలు, వారు ఏ విధంగా స్వామి సేవలో పాల్గొంటున్నారు అనే విషయాల గురించి మరిన్ని తెలుసుకుందాము. సాయిరాం రాజాగారు సార్, అసలు మీరు అంబాజీపేటలో ఉంటున్నారు, స్వామి దివ్య పాదం మోపినటువంటి పవిత్ర ప్రదేశం ఇది, ఎలాగా మీ కుటుంబం స్వామి దగ్గరికి చేరువైంది, ఎట్లా తెలిసింది స్వామి గురించి చెప్పండి సార్.
చిన్ననాటి నుంచే నేను స్కూల్లో చదువుకునే టైం నుంచే మా మదరు స్వామి డివోటీ అండి.
మీ పేరెంట్స్ పేర్లు చెప్తారా సార్?
తల్లిగారి పేరు నాగమణి అండి, తండ్రి గారి పేరు నరసింహారావు. మా తల్లిగారు ఈ నగర సంకీర్తనకి, మాకు ఈ ఈ సెంటర్ వరకు ఇక్కడ నగర సంకీర్తన జరిగే ప్రదేశానికి రావడానికి మాకు తోటలోంచి చాలా కష్టం అండి. ఆ ఇంచెతంటే అది రోడ్డు లేని మార్గాలు అనమాట. ఆవిడ పాపం తెల్లవారుజామున 3 గంటలకు లేచి నన్ను లేపి స్నానాలు చేసి ఇక్కడికి తీసుకొచ్చేవారు. అంత శ్రద్ధగా నేను హై స్కూల్ స్టడీ ఆ టైంలోనే అనమాట అండి. అప్పటి నుండి తర్వాత పుట్టపర్తి వెళ్ళడం, సర్వీస్కి వెళ్ళడం, అంటే ఫస్ట్ నేను డివోటీగా వెళ్ళా. పుట్టపర్తి మామూలుగా చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ ఇవన్నీ చూసి, సర్వీస్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసి, మనం కూడా ఇక్కడ సత్యసాయి సేవా సంస్థల్లో మనం కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుని సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన అక్కడికి వెళ్ళిన తర్వాతే దానికి దృఢమైనటువంటి ఒక సంకల్పం కలిగింది.
మరి మీరు ఏ వయసులో స్వామిని మొట్టమొదటిసారి చూడడానికి పుట్టపర్తి వెళ్ళారు?
సుమారుగా అప్పటికి 18 సంవత్సరాలు దాటుంటుందండి. అప్పటి నుండి
అది ఏ సంవత్సరం మీకు గుర్తుందా? సంవత్సరం
1984 అనుకుంటాను. ఆ సంవత్సరం.
మరి ఫస్ట్ టైం మీరు అట్లా చూసినప్పుడు స్వామిని మీకు ఏమనిపించింది?
సాక్షాత్తు భగవంతుడు అనిపించిందండి. ఒకసారి అది ఏంటంటే ఒక తన్మయత్వం, భగవంతుడని శ్రీమన్నారాయణుడు స్వామి అని చెప్పేసి ఒక తన్మయత్వం కలిగిందండి.
మరి ఆ తర్వాత తిరిగి పుట్టపర్తి నుంచి వచ్చిన తర్వాత ఎలా మీరు మన సంస్థలో జాయిన్ అయ్యారు?
ఇక్కడ మాకు ఢిల్లీ బాబు గారు కన్వీనర్ అన్నప్పుడు ఈ యాక్టివిటీస్ అంటే మా పక్కన ఉండే ఒక ఆయన గోకపురం సుబ్బయ్య గారు అనేటువంటి ఆయన ఉండేవారు. ఆయన సంస్థలో ఈ కార్యక్రమం జరుగుతుందని మాకు ముందుకు ఇంటిమేట్ చేసేవారు. అంచేత సర్వీస్ యాక్టివిటీస్ కి, నగర సంకీర్తన కి, భజన్స్ కి అన్నిటిలోనూ కూడా పాల్గొనేవాళ్ళం అనమాట.
మరి మీరు యాక్టివిటీస్ లో జాయిన్ అవడం జరిగింది, చాలా మంది పాత భక్తులు ఎంతో ఆదర్శంగా ఉండి నిలిచారనమాట. మరి వాళ్ల గురించి, వాళ్ల దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు స్వామి గురించి, ఆ విషయాలు చెప్తారా?
నేను ఇదంతా ఒక పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఎంచేతంటే ఈ గ్రామంలో పుట్టపర్తికి రవాణా సౌకర్యాలు లేని టైం నుంచి ఇక్కడ ఇక్కడ భక్తులు వెళ్ళడం, అంటే వాళ్ళు పుట్టపర్తిలో చెట్లు కింద పడుకోవడం, టెంట్లు తీసుకెళ్లడం, ఆహార పదార్థాలు తీసుకెళ్లి అక్కడ వంట చేసుకోవడం, ఆ టైం నుంచి ఉన్నటువంటి భక్తులందరూ ఇక్కడ ఈ గ్రామంలో ఉండడం మా సుకృతం అండి. ఎంచేతంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ సర్వీసెస్ చేయడం ఇవన్నీ చేసేవారు. వాళ్ళు ఉండడం వల్ల మేము మాకు చాలా పుట్టపర్తి అనేటువంటి చాలా సులభతరం అయిందనమాట వెళ్ళడానికి.
అంటే స్వామి తాలూకా ప్రిన్సిపల్స్, స్వామి ప్రబోధలు, వీళ్ళ ద్వారా మీకు ఎట్లాగా తెలుసు?
ఇక్కడ ప్రతి కార్యక్రమాలు పెట్టేవారండి, భాగవత సప్తాహాలని, స్వామి ఓల్డ్ డివోటీ సమలాపురంలో శిష్లా సూనాన్ గారని, ఇటువంటి వాళ్ళందరి చేత ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయించేవారు. వాళ్ళు ఇవన్నీ స్వామి చెప్పినటువంటి అన్ని, అట్లాగే ఇప్పుడు మెడిటేషన్ క్యాంప్స్ పెట్టేవారండి, దాంట్లో ఓంకారం ఎట్లా చేయాలి, సుప్రభాతం ఎట్లా చేయాలి, ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ లో చెప్పేవారు. అది ఇవన్నీ కూడా మాకు అట్లా అలవాటైనవి అనమాట.
మీరు స్వామి ఫోల్డ్ లోకి రావటం మీకు ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వయసు అప్పుడు,
అంటే
మంచి టీనేజ్ యూత్ వయసులో
ఉన్నాను.
మరి మీకు మిగతా ప్రాపంచిక విషయాల్లో ఆకర్షణ కలగకుండా దీనికి ఎలాగ మీరు ఆకర్షితులే స్టిక్ ఆన్ అయ్యారు?
అది పుట్టపర్తిలో చూసిన దగ్గర నుంచి ఈ స్వామి సందేశాలు చదవడం వినడం, అంటే నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ స్కూల్లో చదువుకున్నప్పుడే మాకు టీచర్స్ ఈ ఒక టీచర్ బా శమశాన్ సత్యనారాయణ గారని ఒక టీచర్ ఉండేవారండి, ఆయన ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవారు. అప్పటి నుంచే నాకు కొంత టచ్ ఉంది. ఆయన మాకు ఏదో కాంపిటీషన్స్ పెట్టి భగవద్గీత ఒక ప్రజెంట్ చేశారని ఆ భగవద్గీత చదివాను. అట్లాగే తతిమాది కొంత డబ్బులు కలెక్ట్ చేసుకుని ఇక్కడ నరసాపురంలో టీటీడీ దేవస్థానం వాళ్లు ఆధ్యాత్మిక పుస్తకాలు దొరుకుతాయంటే అవన్నీ తీసుకెళ్లి అక్కడ రామాయణం భారతం ఇవన్నీ తెచ్చుకున్నానండి తెలుగులో. అవి తెచ్చుకుని చదవడం వల్ల తర్వాత ఈ స్వామిది ఎప్పుడైతే ఈ ఫోల్డ్లోకి వచ్చామో అప్పటి నుంచి సినిమాలు చూడడం అనేటువంటిది చిన్నప్పటి నుంచి మానేశానండి. టీ కాఫీలు అనేసి మానేశాం. అప్పటికే నాన్ వెజిటేరియన్ కూడా మానేశానండి. ఒకసారి స్వామి స్పీచ్ లో చెప్పారు ఏంటంటే మాంస భక్షణ, మద్యపానం, ధూమపానం ఇవన్నీ మంచిది కాదని చెప్పేసి. ఆల్రెడీ అప్పటికే ఇవన్నీ విసర్జన చేసే ఉన్నాం కాబట్టి అది ప్రాబ్లం లేకపోయింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఒక ఈ టైము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ టైం వేస్ట్ చేయకుండా భజనకి వెళ్ళడం అనేటువంటిది జరిగేది అనమాట అండి. వేరే కార్యక్రమాలకి అంటే అటువంటి వాళ్ళతో స్నేహం కూడా అలవాటు అవ్వలేదండి. దైవికం కాదు స్వామి అనుగ్రహం ఏంటో తెలియదు కానీ వేరే మా కాలేజీలో కూడా ఏదైనా హవర్ ఖాళీ అయితే వాళ్ళు సినిమాకి వెళ్లిపోయేవారు పిల్లలు, మమ్మల్ని కూడా రమ్మనివారు. కానీ మేమైతే వేరే వచ్చి ఈ భజన్స్కి వాళ్ళు పాల్గొనే వాళ్ళం తప్ప ఆ కార్యక్రమాలకి వెళ్లేవాళ్ళం కాదు. మాకు ఇదంతా కలగడానికి కారణం ఏంటంటే ఈ ఊళ్ళో ఓల్డ్ డివోటీస్ ఉండడం, ఇక్కడ స్వామి కార్యక్రమాలు జరగడం అనేటువంటిది మాకు ఒక శుభ పరిణామం అండి. ఎంచేతంటే మేము వేరే దూర ప్రాంతాలు వెళ్ళక్కర్లేకుండా మా దగ్గరలోనే ఒక చక్కటి సంస్థ, అందులో చాలా ఓల్డ్ డివోటీస్ ఉండడం మా పురోజనం సుకృతం అండి.
చాలా బాగుంది సార్. సార్ మరి మీరు ఎన్నో విభాగాల్లో మీరు సేవ చేస్తున్నారు, మీకు నచ్చినటువంటి విభాగం అన్నిటికంటే ఏది?
బాల వికాస్ ఎంచుకున్నాం సార్. ఎంచేతంటే స్వామి బాల వికాస్ కి ఒక గురువుగా ఉండడం అనేటువంటిది కూడా ఒక పూర్వజన్మ సుకృతం. మంచి విషయాలు పిల్లలకి బోధించడం అనేటువంటిది మంచిదనే ఉద్దేశంతో ఈ బాల వికాస్ కాన్ఫరెన్స్ కి కూడా బెంగళూరు వెళ్లడం జరిగిందండి.
కాన్ఫరెన్స్ గురించి కొంచెం చెప్తారా?
ఆ కాన్ఫరెన్స్ లో స్వామి ఏంటంటే మనం ఆచరించి పిల్లలకి చెప్పాలి గురువు అనేవాడు ముందు ఆచరణ. అంచేతే గురువు ఒక తప్పు పని ఒక ఒక సిగరెట్ కాలుస్తూ పిల్లల్ని కాల్చొద్దు అనడం మంచిది సరికాదు. అట్లాగే ఏదైనా ఆచరిస్తే ఆచరించి మనం చేసినట్టయితే ఆ చెప్పినది ఆ పిల్లలు ఆచరిస్తారు. అంచేత ఇంకోటి చెప్పారండి స్వామి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి పూర్వకాలంలో ఇంట్లో పెద్ద కుటుంబాల కింద ఉండేవి, నాయనమ్మలు బాపనమ్మలు వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళు చక్కగా రాముడి గురించి కృష్ణుడి గురించి చిన్న చిన్న కథలు మంచి విషయాలు చెప్పేవారు. ఇప్పుడు రోజుల్లో ఇంకా అవకాశాలు లేవు. స్కూల్స్ కి వెళ్లి రావడం, టీవీ చూడడం, చదువుకోవడం, హోంవర్క్లు చేయడం ఇంతవరకే సరిపడుతుంది. కానీ వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్పే బోధించేటువంటి ఇంకా అవకాశాలు ఏమి లేవు. కానీ ఒక్క బాల వికాస్ ద్వారా అది సాధ్యపడుతుంది. పిల్లలకి మొక్కయ్య వంగదు మానయ్య వంగదు కదా, చిన్ననాటి నుంచే వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు బోధించినట్లయితే వాళ్ళు చక్కగా తయారవడానికి అవకాశం ఉంటుందని అక్కడ కాన్ఫరెన్స్ లో స్వామి చెప్పడం. అక్కడ కాన్ఫరెన్స్ లో స్వామి ఇంకో విషయం అండి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారిని పిలిచి వాళ్ళు ఫస్ట్ ఒక 300 పే చేయమని ఏదో కిట్కి బుక్స్ కవిని అవి మన పిల్లలు మన ఇంటికి వస్తారు, మనం వాళ్ళ దగ్గర మనం భోజనానికి ఏం ఖర్చులు తీసుకుంటామా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అదేమొద్దని చెప్పి ఆ మనీని కూడా రిఫండ్ చేయించేస్తారండి స్వామి. ఒక రోజు స్టేజ్ మీద ఇందులో సార్ గారు పిలిచి ఉపన్యాసం అయిన తర్వాత అట్లా జరిగిందండి అక్కడ ఆ కాన్ఫరెన్స్ లో.
మరి అప్పటి నుంచి మీరు బాల వికాస్ గురువుగా వ్యవహరిస్తున్నారు.
అవును.
పిల్లలకి అంటే ఈ కాలం పిల్లలకి అప్పట్తో పోలిస్తే ఒక 10-15 సంవత్సరాల క్రితం పిల్లలతో పోలిస్తే పిల్లలు చాలా స్పీడ్ గా ఉంటున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళ ఆలోచన పరిధి కూడా చాలా పెరిగిపోయింది ఇంటర్నెట్ రావడం గానీ. మరి బాల వికాస్ ని మీరు ఏ విధంగా ఒక వినూత్నమైన మార్గంలో పిల్లలకి అందించే ప్రయత్నం చేస్తున్నారు?
అంటే పూర్వం మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఎంతసేపు కూర్చోబెట్టి టైం ఫ్యాక్టర్ తీసుకున్నా కూర్చునేవారు ఇప్పట్లో. అంచేత వాళ్ళకి ఈ అధునాతనమైనటువంటి ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉన్నాయండి బాల వికాస్ లో ఇవి. తర్వాత టీవీలో కూడా ఇప్పుడు పిక్చర్స్ ద్వారా కూడా కొన్ని చూపిస్తున్నామండి వాళ్ళకి. ఎందుకంటే వాడికి మోడరేట్ గా ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది కదా, అవి కొన్ని ఇక్కడ మనకి ఈ బాల వికాస్ మీటింగ్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు కొత్త పరిజ్ఞానం ఏదైతే ఇప్పుడు పిల్లలకి బోధించాలని చెప్తున్నారో దాన్ని ఫాలో అవుతున్నాం. తద్వారా కొంతవరకు బాగుందండి ఇప్పుడు పిల్లల్లో.
సార్ చాలా మంది స్వామి ఇప్పుడు ఒక డిస్కోర్స్ లో చెప్పారు 1996 మహిళా దినోత్సవంకి బాల వికాస్ గురువులు ఆడవాళ్లు చాలా బాగా నేర్పిస్తారు మగవాళ్ళ కన్నా అని, ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ చాలా
ఎక్కువ.
మరి మీరు ఒక జెంట్స్ గా మీరు ఈ పేషెన్స్ ని ఎట్లా డెవలప్ చేసుకున్నారు? అంటే స్వామి చెప్పినట్టుగా మనం టీచ్ చేయాలి కదా పిల్లలకి, ఆ పేషెన్స్ ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, ఎట్లా మీరు పెంపొందించుకున్నారు?
మేము కూడా ఈ బాల వికాస్ గురుస్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడికి ఎక్కువగా వచ్చేవాళ్ళు మహిళా గురువులే కనిపించేవారండి, జెంట్స్ తక్కువ. ఆ ఒక మీటింగ్ లో విన్నాను నేను ఏమనంటే, మీరు చెప్పిన విషయాన్ని మహిళలైతే ఈ బాల వికాస్ కి చాలా ఓర్పుగా వాళ్ళు టీచ్ చేస్తారు సహనంతో. పిల్లలకి అదే కదా కావాల్సింది, ఏంటంటే వాళ్ళకి చాలా చక్కగా సహనుభావంతో చెప్తేనే వాళ్ళని ఆకట్టుకుంటేనే కదా ముందు పిల్లల్ని ఆకర్షితులు అంటే ముందు ఈ శ్లోకాలు అట్రాక్ట్ చేయాలి కదా ప్రేమభావంతో. అని చదివి ఎప్పుడు ఈ పిల్లల మీద ఆభావంతో టీచ్ చేసామండి. ఇది మహిళా గురువులు ఎట్లా అయితే టీచ్ చేస్తారో ఆభావంతో. ఏం చేతంటే ఒకసారి విన్నాం ఇది ఈ టాపిక్ గురించి అని చేత ఆ జాగ్రత్త తీసుకునేవాళ్ళం అండి సాయిరామ్.
మరి పిల్లల్లో బాల వికాస్ తీసుకొస్తున్నటువంటి మార్పు గురించి
ఎగ్జాంపుల్ చెప్పమంట. మొన్నను ఒక పాప మన బాల వికాస్ లో చదువుకునే అమ్మాయి ఫస్ట్ ఉద్యోగం వచ్చిందండి. ఆ పాపకి ఫస్ట్ శాలరీ నేను ఒక బాల వికాస్ స్టూడెంట్ని కదా అని అనిపించి ఆ పాప ఏం చేసిందంటే, ఇది అమలాపురంలో మాకు దగ్గరలో ఉండే అమలాపురంలో ఒక మానసిక వికలాంగుల స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో ఆ పాపకి అనిపించిందట ఏంటంటే, వాళ్ళకి ఆ శాలరీ పట్టుకొచ్చే అమ్మాయి వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏముందో అడిగిందండి అక్కడికి వెళ్ళి. ఏంటంటే వాళ్ళకి మిక్సీ అని మగ్స్ బకెట్స్ అటువంటివన్నీ అక్కడ ఏమవసరమో అలాగే ఫుడ్ ఐటమ్ అంతా కూడా తీసుకుని ఇక్కడికి వచ్చి మాతో చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళిందండి. తీసుకెళ్లి అక్కడ అమ్మాయి రికార్డులో రాయమంటే చెప్పిన విషయం ఏంటంటే, నేను బాల వికాసులో చిన్నప్పటి నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను, నేను ఇప్పుడు ఫస్ట్ శాలరీ ఆ బాల వికాస్ సత్యసాయి బాల వికాస్ ద్వారానే నేను దీనికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో నేను చేశాను అని ఆ రికార్డులో అమ్మాయి రాయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆ పాప చిన్నప్పుడు మేము బాల వికాస్ పిల్లల్ని పుట్టపెత్తి కూడా తీసుకెళ్లేవాళ్ళం అండి టూరు, ఏంటంటే స్పోర్ట్స్ మీట్కి తీసుకొచ్చేవాళ్ళం. ఎట్లా అంటే ఒక 30-35 పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళం, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేవారు, పిల్లలకి మేము సంస్థరం తీసుకెళ్లేవాళ్ళం ఏమీ ఖర్చు లేకుండా, పేరెంట్స్ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఖర్చులు. అట్లాగా ఇంచుమించు 125-120 మంది వెళ్లేవాళ్ళండి స్పోర్ట్స్ మీట్కి. అట్లా అక్కడ ఒకసారి ఒక స్టూడెంట్ పుట్టపత్తిలో మమ్మల్ని చూసి, ఏమండి పిల్లలతో ఒకసారి మేము మాట్లాడాలి అన్నారు. సరే అప్పుడు మేము దర్శనం
గుర్తుందండి మీకు,
అది సుమారుగా 2002 సంవత్సరం ఉండొచ్చండి. అప్పుడు అతను అన్నాడు, MBA స్టూడెంట్ అటండి, అది మరి పుట్టపత్తిలో చదువుతున్నాడు లేదా బయట వచ్చి స్టూడెంట్ తెలియదు గాని, ఆయన అన్నాడు వీళ్ళతో ఒకసారి నేను నాకు ఒకసారి ఒక 5 మినిట్స్ మాట్లాడే అవకాశం ఇస్తారు, మేము పలానా షెడ్ లో ఉంటున్నామండి, మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టయితే మేము దర్శనంకి వెళ్లకుండా వీళ్ళందరూ మీకు షెడ్ లో కూర్చోబెడతాను. వచ్చాడు, అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని చెప్తూ నాన్ వెజిటేరియన్ గురించి చెప్పాడండి ఆయన. చెప్తే ఆ విషయం మాతో వచ్చిన బృందంలో కొంతమంది పేరెంట్స్ ఈ మొన్న ఈ పాప ఇక్కడ వికలాంగులు తీసుకెళ్లామని చెప్పారు చూసారు ఆ పాప, ఆ పాప కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ వెజిటేరియన్ తీసుకోలేదటండి. అంటే ఆ అనుభూతి అక్కడ ఆ బాబు అంత చక్కగా చెప్పాడు అనమాట MBA చదువుతున్నటువంటి వాడు. అదొక బాల వికాస్ అదొక ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి. మొన్న ఒక బాల వికాస్ స్టూడెంట్ ఓల్డ్ స్టూడెంట్ అనమాట, వాళ్ళ ఫాదర్ కి హార్ట్ సర్జరీ జరిగిందని చూడడానికి వెళ్ళామండి. వెళ్తే వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నారు, స్టూడెంట్ లేడనుకోండి అక్కడ. వాళ్ళు ఫస్ట్ మేము వెళ్ళిన పలకరించి కానీ చెప్పింది ఏంటంటే, వాళ్ళ మదర్, మా అబ్బాయికి కొత్తగా జాబ్ వచ్చిందండి, అమెరికాలో జాయిన్ అయ్యాడు, 3 మంత్స్ అయింది, ఇలా నాన్నగారి ఒంట్లో బాగాలేదని చెప్పాం, వాడు బయలుదేరి వచ్చేస్తానన్నాడు, కాదు మళ్ళీ నేను తిరిగి వెళ్తే ఆ జాబ్ ఉంటుందో ఉండదో అంటే, వాడు ఇక్కడికి వచ్చిందని చెప్పాడటండి, జాబ్ ముఖ్యం కాదు కదా నాకు, జాబ్ కావాల్సి ఇంకో జాబ్లో అయినా జాయిన్ అవుతాను, తల్లిదండ్రులు మళ్ళీ రారు కదా నాకు అని చేత మాకు నేను చిన్నప్పటి నుంచి బాల వికాస్ లో నేర్చుకున్నటువంటి విషయం ఇదే, మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పారు కదా, దాన్ని నేను నెరవేర్చకుండా నేను ఆ బాల వికాస్కి వెళ్ళినటువంటి ఫలితం ఏముంది చెప్పండి అని చెప్పాడటండి. ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చెప్పారండి. అదొక చక్కటి ఎగ్జాంపుల్ కదండి సాయిరా.
సరే, ఇప్పుడు కొంతమంది పిల్లలు మీ హ్యాండిల్ చేయడం చాలా టఫ్ గా ఉంటుంది.
అవును,
అలాంటి ఎగ్జాంపుల్స్ స్వామి వాళ్ళని మార్చిన కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే చెప్తారా?
అంటే ఇప్పుడు పేరెంట్స్ చెప్తుంటారండి, ఏంటంటే మా పిల్లలు కొంచెం చాలా ఇంటి దగ్గర అలర చేస్తున్నారండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి మేము ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళం అంటే దానికి సంబంధించినటువంటి కథలు, ఇది తల్లిదండ్రుల్ని గౌరవించడం వల్ల ఎట్లా ఉన్నత స్థాయికి వెళ్లారు, అటువంటి సన్నివేశాలతో కూడినటువంటి కథలు వాళ్ళకి టీచ్ చేసి, అంటే వాళ్ళకి తెలియకుండానే అటువంటికి సంబంధించినటువంటి ఆ క్లాసులో అటువంటి విషయాలు చెప్పడం ద్వారా కొంతమంది పేరెంట్స్ అయితే సాటిస్ఫై అయ్యారు, మా పిల్లలు ఇప్పుడు కొంత మంచి దారిలో ఉన్నారు అని చెప్పేసి.
సరే, ఇప్పుడు ఈ టైమ్స్ లోని పేరెంట్స్ కూడా చాలా కష్టమైపోతుంది వాళ్ళని కూడా కన్విన్స్ చేసి పిల్లల్ని బాల వికాస్ కి తీసుకురావడం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ పిల్లలు చదువుకోవాలి అన్న ఒక ఐడియాతో వాళ్ళని బయటికి పంపించడం గానీ అది తక్కువైపోతుంది. మరి పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి, వాళ్ళకి ఒక నమ్మకం కలిగించడానికి ఈ బాల వికాస్ అనేది పిల్లల భవిష్యత్తుకి చాలా మంచిది అని చేయడానికి మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు సార్?
పేరెంట్స్ మీట్ పెడుతున్నాం సార్, తల్లిదండ్రుల సమావేశం అని పెట్టి ఆ తల్లిదండ్రుల సమావేశంలో మంచి స్పీకర్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నామండి. ఏంటంటే బాల వికాస్ కి పంపించడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. స్వామి బెంగళూరు కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు ఏంటంటే మనం వీళ్ళు సంవత్సరానికి మీరు కాలిక్యులేట్ చేస్తే మంత్ కి 4 వీక్స్ వస్తాయి, 4 వారాలు అంటే 4 గంటలు, అంటే 12 సంవత్సరానికి 12 4 48 గంటలు. 48 గంటల్లో నేర్చుకున్న విద్య మీరు ఎన్ని సంవత్సరాలు మన లైఫ్ లాంగ్ బాల్యం యవ్వనం కౌమార్యం వార్ధక్యం అయిపోయేటప్పటికి కూడా ఏ శ్లోకాలు ఈ కథలు నేర్చుకున్నాం అవి జీవితాంతం గుర్తుంటాయి. ఇప్పుడు ఈ లెసన్స్ మనం ప్రతి ఏటా చదువుకునే ఈ రెగ్యులర్ లెసన్స్ అన్ని గుర్తుండకపోవచ్చు
కానీ
నేర్చుకోవచ్చు. ఈ లెసన్స్ అంత ఉపయోగపడతాయి అని చేత వాళ్ళకి మనం ఈ పేరెంట్స్ మీటింగ్ లో ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పి మెమరీ పవర్ పెరుగుతుందండి ఈ బాల వికాస్ కి పంపించడం వల్ల, ఈ శ్లోకాలన్నీ పఠించడం వల్ల. అంచేత వాళ్ళకి చక్కగా ఫస్ట్ క్విజ్ తో ప్రారంభిస్తామండి, పేరెంట్స్ కి క్విజ్ పెట్టి వాళ్ళని 3 గ్రూప్స్ కింద అట్లా డివైడ్ చేసి వాళ్ళకి క్విజ్ కండక్ట్ చేసి ఇదిగో రామాయణం మీద, భారతం మీద, భగవద్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాం. వాళ్ళు ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు కానీ ఇవన్నీ మీ పిల్లలకు బోధిస్తున్నాం, మీకు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, హారతి ఎందుకు ఇవ్వాలి, ధూపదీప నైవేద్యాలు ఎందుకు పెట్టాలి, ఇవన్నీ కూడా పేరెంట్స్ ఈ రోజు ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ అవన్నీ మీకు పిల్లలకి ఇవన్నీ బోధిస్తున్నాం. ఇంత చక్కటి విద్య వీళ్ళకి మీకు ఈ బాల వికాస్ ద్వారా, మీకు ఈ స్కూల్స్ లో లేదు, ఈ బాల వికాస్ ద్వారా వీళ్ళకి ఇంత అది కొంతమంది పేరెంట్స్ అయితే గ్రహిస్తున్నారండి, అంటే మా పిల్లల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పేసి చాలా సంతోషిస్తున్నారు కూడా.
సార్, పిల్లల వల్ల తల్లిదండ్రుల్లో మార్పు కలిగిన
సన్నివేశం, ఒక సన్నివేశం మీకు చెప్తానంటే ఈ గ్రామంలో జరగలేదు కానీ వేరే బాల వికాస్ లో జరిగిన సన్నివేశం. అంటే ఆ పాప వాళ్ళు లేక ఒక అమ్మాయి పుట్టిందటండి. ఆ అమ్మాయికి ఇంచుమించు ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ అయ్యేటప్పటికి ఇది ఉషారాణి గారని కాకినాడ బాల వికాస్ గురువు చెప్పిన ఒక మీటింగ్ లో చెప్పినటువంటి విషయం అనమాట. ఇది వాళ్ళు ఈ బర్త్డేకి చాలా డబ్బు ఖర్చు పెట్టేవారటండి, లేక పుట్టింది కదా చాలా డబ్బు ఖర్చు పెట్టారు. బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత ఆ పాప వచ్చి ఈ సంవత్సరం నా బర్త్డే సింపుల్ గా చేసింది, ఇది ఒక ఈ డెఫండమ్ స్కూల్లో వాళ్ళకి ఈ ఫుడ్ వాళ్ళకి అరేంజ్ చేసి అక్కడ జరుపుకుందాం అని చెప్పారటండి. వాళ్ళు సరే అట్లాగే మరి ఏం చేద్దాం, గారాల పుత్రికి కదా అంగీకరించారు. అది వెళ్లి తర్వాత వాళ్ళు ఈ ఆ రోజు అక్కడ వాళ్ళతో గడిపారటండి. చాలా వాళ్ళు ఎంతో వీళ్ళ ఈ విందు భోజనం అయ్యి పాపం చాలా పిల్లలందరూ చాలా ఆనందించారట. ఈ పేరెంట్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ బాల వికాస్ టీచర్స్ దగ్గరకు వచ్చి చెప్పారట చాలా మంచిగా జరిగిందని చెప్పి చెప్పడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పుట్టపత్తి రావడం డివోటీస్ కింద మారిపోయారటండి. ఒక్క బాల వికాస్ స్టూడెంట్ వల్ల పేరెంట్స్ ఆ ఫ్యామిలీ అంతా కూడా స్వామి ఫోల్డ్ లోకి వచ్చారు.
సరే బాగుంది సార్. ఇప్పుడు బాల వికాస్ లో స్వామి ఎన్నో మంచి మంచి టెక్నిక్స్ చెప్పారు, పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెంచడానికి, మెమరీ పవర్ పెంచడానికి. అలాంటి టెక్నిక్స్ మీరు ఎట్లాగా పిల్లలకి నేర్పిస్తున్నారు, ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తారా?
అంటే వాళ్ళు ఈ మెడిటేషన్ లో కూర్చోబెడుతున్నాం, ఒక ఎంతో కదా 2 or 3 minutes కూర్చోబెడతాం, వెన్ను పోసిన తారుగా పెట్టి కూర్చోండి, అది మీరు ఉశ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చోండి అంటే పిల్లలు అట్లా చేస్తున్నారు.
ఓకే సార్, మరి ఈ బాల వికాస్ తో పాటుగా మీరు యూత్ యాక్టివిటీస్ లో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు, ఆ యాక్టివిటీస్ గురించి కొంచెం చెప్తారా? అంబాజీపేట లో మీరు చేసే
అదే జూమ్సాయి ఆయన పుట్టపర్తిలో యూత్ కాన్ఫరెన్స్ తర్వాత మధ్యలో పూర్ణచంద్రాలో మధ్య గ్యాప్ స్వామి స్పీచ్ అయిన తర్వాత మరుసటి రోజు ఒకసారి స్పీచ్ ఇచ్చారు.
ఏ సంవత్సరం సార్ అది?
గుర్తులేదండి. అప్పుడు అయితే ఆయన మంచి మంచి విషయాలు చెప్పారు. ఏంటంటే మనం ఈ ఇంద్రియాల ద్వారా ఏవైతే గ్రహిస్తామో అవి చూడండి, కంటి చూపు చెడ్డ చూసినా పర్వాలేదని అనుకోకూడదు. ఏం చేద్దంటే మన కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ చిన్న మెదడు మెద్ద మెదడు ఉంటాయి, ఒకటి గ్రహించిన తర్వాత అది మనకు ప్రింట్ అవుతుంది. నువ్వు ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటే ఏ త్రేణిపోయితే నీకు ఎలా వస్తుందో, అలాగే చెడ్డ చూస్తే నీకు చెడ్డ ఫలితాలు, తద్వారా చెడ్డ వింటే చెడ్డ ఫలితాలు అనేటువంటి వాటి గురించి ఆయన చాలా మంచి మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు మేమంతా యూత్ అండి. అప్పుడు నిజంగా ఈ గ్రామంలో యూత్ అందరూ కూడా అతి సామాన్యమైనటువంటి వాళ్ళు ఉండేవారండి. పాపం వాళ్ళందరూ కూడా ఈ స్వామి ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా ఉన్నత స్థాయికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్, ఆ పిల్లలు స్వామి దాంట్లో చదువుకోవడం.
కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా?
మాకు ఇప్పుడు మా రాంబాబు అని ఉన్నాడండి, ఇప్పుడు ఈ అడప రాంబాబు, వాళ్ళు పాపం అతను ఒక ఈ తాపి పని చేసేవారు. వాళ్ళు చాలా దూరం నడిచి వెళ్లి చేసేటువంటి పనులు కూడా ఉండేవి. పాపం వాళ్ళు ఎంత స్థాయికి వచ్చారండి, ఈవేళ వాళ్ళ అబ్బాయి అమ్మాయి కూడా స్వామి దగ్గర గ్రాడ్యుయేషన్స్ చేశారండి ఇద్దరు కూడా. అతను ఈవేళ ఇక్కడ ఒక డివిజనల్ కన్వీనర్ అయ్యాడు ఆ స్టేజ్ నుంచి. అలా ఇక్కడ యూత్ అందరూ కూడా చాలా బాగా డెవలప్ అయ్యారు సార్ ఇక్కడ.
చాలా బాగుంది సార్. మరి మీ చేసే యాక్టివిటీస్ ఏంటి ఏంటి చేస్తుంటారు సార్ ఇక్కడ?
ఇక్కడ యూత్ ద్వారా చేసేవి ఏంటంటే ఈ హాస్పిటల్స్, అంటే మాకు ఇచ్చినటువంటి సర్వీసెస్ ఏవైతే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఇచ్చారో అవన్నీ. ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఉందనుకోండి, సపోజ్ స్వచ్ఛ భారత్ పెట్టినప్పుడు యూత్ అంతా మార్నింగ్ వెళ్లేవాళ్ళం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ క్లీనింగ్ చేయడం, వాళ్ళకి ఇవన్నీ చెప్పడం చేసేవాళ్ళం. అవి కాకుండా గ్రామ దర్శనం అనేటువంటిది ఒక కార్యక్రమం పెట్టే పూర్వకాలంలో, అప్పుడు అందరూ యూత్ అంతా వెళ్లేవాళ్ళం సార్ అక్కడికి, ఆ గ్రామం వెళ్ళడం, నగర సంకీర్తనం చేయడం, పూజా కార్యక్రమాలు చేసేవాళ్ళు పూజకి, యూత్ అందరూ కూడా ఆ గ్రామాల్లో పాడుపడినటువంటి ఆలయాలని అవన్నీ శుభ్రపరచడం, వాటికి అక్కడ సిమెంట్ వర్క్స్ అవి కూడా ఏమైనా ఉంటే చక్కగా యూత్ చేయడం, ఈ పల్లకీ ఉత్సవాలు చేయడం, ఇవన్నీ యూత్ బాల వికాసాన్ని మోటివేట్ చేసి క్యాంప్స్ పెట్టడం అక్కడ కొంతమంది యూత్ అట్లాగా. అలాగే అన్ని డివిజన్స్ కూడా ఆ రోజంతా సండే స్పెండ్ చేసేవాళ్ళు, దాంట్లో ఎక్కువగా యూత్
పాల్గొనేవాళ్ళు. సార్ చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు స్వామి తాలూకా ప్రబోధలు ఎన్నో చెప్పారు స్వామి, మరి అన్నిటినీ పాటించాలంటే మనకి కొంచెం కష్టం అవుతుంది. ఏదైతే మనకి మనసుకి నచ్చుతుందో నచ్చుకుంటాయి కొన్ని, వాటిల్లో స్వామి ప్రబోధంలో మీరు జీవితంలో ఏది ఫాలో చేస్తున్నారు, అది ఫాలో చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ తప్పకుండా ఎదురవుతాయి, దాన్ని ఓవర్కమ్ చేసి స్వామి చెప్పిన విధంగానే మనం నడుచుకోవాలి అన్న సందర్భాలు ఏమైనా ఉంటే చెప్తారా?
నేను ఈ ఎక్కువగా ఈ సంస్థ కార్యక్రమాలకు వెళ్తే మా మదర్ అయితే చాలా ఇష్టపడేవారండి, మా ఫాదర్ అయితే వీళ్ళు ఈ పని ఇక్కడ ఇంటి ఈ పని చూడకుండా అస్తమానం ఈ సంస్థ కార్యక్రమాలు వెళ్ళిపోతున్నారు అనేటువంటి భావన ఉండేది, ఆయన అంటూ ఉండేవారనమాట. కానీ ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగిందండి. ఏంటంటే ఇంట్లో ఏదో కార్యక్రమం నిమిత్తం అందరూ బయటకు వెళ్లారు, ఎక్కడ వివాహ కార్యక్రమానికి. మా ఫాదర్కి ఒంట్లో బాగాలేదండి అప్పటికే 4 days నుంచి. 4 days నుంచి కాకపోతే నేను కూడా అప్పుడే ఇంటికి వెళ్లాను. ఆయన ఇంట్లోంచి బయటకు నడిచి వచ్చి పడిపోయారండి, బయట వాకిట్లో పడిపోతే నెమ్మదిగా నా చేతులు అలా జారిపోయారు, చేతిలో ఉండిపోయారు. చేతిలో ఉండిపోయేటప్పటికి నెమ్మదిగా ఒళ్ళు చల్లబడిపోయింది, కంప్లీట్ గా కళ్ళు తేలేసారు, ఇంకేం లేదు. అప్పుడు నాకు జస్ట్ వెంటనే ఒక ఐడియా వచ్చిందండి, గాయత్రి. అది ఎట్లా వచ్చిందనే చెప్పలేం కానీ ఆ హార్ట్ మీద పెట్టి ఇంచుమించి ఒక 15 minutes హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చెప్పానమాట కంటిన్యూస్ గా. అక్కడ ఎవరు లేరు పిలవడానికి, మాది తోటలో హౌస్, ఒక్కటే హౌస్. ఓం సాయేశ్వర విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయత. ఆ కంటిన్యూస్ గా బిగ్గరగా చాలా ఎక్కువ సౌండ్ తోటి ఆర్తితోటి అలా చేయగా 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 ఒక 15 మినిట్స్ కండి కంటిన్యూ రెగ్యులర్ గా చెప్పానండి. అలాగా కాసేపటికైనా నెమ్మదిగా కొంచెం ఒళ్ళు వేడెక్కిందండి, కాసేపటికి చెమటలు పట్టినాయి, కాసేపటికి కళ్ళు తెరిచారు. అట్లా ఒక ఒక సంఘటన అనమాట, అది ఒక చాలా నాకు అద్భుతం. అలా మా మదర్కి కూడా ఒక 3 మంత్స్ డిఫరెన్స్ లో సేమ్ అట్లాగే జరిగిందండి. అప్పుడు కూడా సాయి గాయత్రి అనుకోకుండా అట్లాగే చాలాసార్లు చెప్పి చెప్పగా ఆవిడ కూడా అట్లా రికవర్ అయ్యారు. మళ్ళీ ఇప్పటి వరకు, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ గానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎప్పుడు అటువంటి
ఏ ఇబ్బంది లేదండి.
ఇంకొక సంఘటన ఒకటి జరిగిందండి. నాకు వివాహమైనటువంటి కొత్త రోజులు, ఆ రోజులు ఏదో తద్ది అనే ఒక కార్యక్రమం ఉంటదండి, దానికి ఏదో మెటీరియల్ కావాలని చెప్పేసి మా దగ్గరలో ఉన్న టౌన్ కి వెళ్ళాం. నేను వెళ్తుంటే మా ఫ్రెండ్ ఒక అతను కనిపించాడు, ఇద్దరం కలిపి వెళ్ళాం. అవన్నీ పర్చేజ్ చేసాం. వస్తూ ఉంటే అతను ఏమన్నాడంటే నేను డ్రైవ్ చేస్తానన్నాడు బండి. సరే ఈ తనకిచ్చాను, నేను వెనకాల కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత మేము టౌన్ నుంచి వచ్చేస్తున్నాం. వచ్చేస్తుంటే నేను వెనకాల కూర్చున్నాను కానీ నాకు తెలియలేదు. అనుకోకుండానే మా బండి నుంచి ఒక బాలుడు పడిపోవడం, ఆ బాలుడి మీద నుంచి మా బండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత చూసాం, నేను అప్పుడు చూసేటోడికి ఆ అబ్బాయి ఎక్స్పైర్ అన్నారు. అంటే వాళ్ళ ఫాదర్ టీ కొట్టుందండి పక్కన, దానికని పరిగి పెడుతున్నాడట. నాకు తెలియలేదు, అనుకోకుండా పడిపోవడం. చిన్న బాలుడండి, ఒక 4 ఇయర్స్ ఎంత ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడ వాళ్ళందరూ చూసారు, రోడ్డు ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. చాలా మంది, ఒక 200-300 మంది అక్కడ గ్యాదర్ అయిపోయారు. అందరూ కూడా ఈ అబ్బాయి ఎక్స్పైర్ అయిపోయారన్నారు. అబ్బాయి స్పరిశ లేదు, అసలు ఏమీ లేదు. చేతిలో తాళం అయి పెట్టి ఇనప ముక్క కూడా పెట్టి పరీక్ష చేసి చూశారు. లేదంటే అప్పుడు ఏమన్నారంటే ఇక్కడ కంటే హాస్పిటల్ దగ్గరకు ఒకసారి ఎందుకన్నా మంచి చూపించంటే ఈ అబ్బాయే, ఆ అబ్బాయిని ఇంకొక ఆయన ఎక్కారు, తీసుకెళ్లారు. నేను అప్పటికే ఈ స్వామి మనకి ఇంక ఇలవేల్పు ఆరాధ్యదైవం స్వామి కదా, ఆ స్వామిని తలుచుకుంటూనే నేను వెనకాల హాస్పిటల్కి వెళ్ళాను. దగ్గరలోనే హాస్పిటల్ నడుచుకుంటూ ఆ స్వామి సాయి గాయత్రి చేస్తూ వెళ్ళాను. నేను హాస్పిటల్కి ఎంటర్ అవుతుండగా అప్పటికించి మాకు హాఫ్ అన్ అవర్ ఎంత అవుతుంది, ఆ అబ్బాయి బయటకు నవ్వుతూ నాకేం అవ్వలేదని చెప్పి వస్తున్నాడు అనమాట. ఆశ్చర్యపోయారండి. అప్పటికే ఇంచుమించి ఒక వాళ్ళ తాలూకు వాళ్ళకు 200 మంది హాస్పిటల్కి వచ్చారనమాట అండి. వస్తే అప్పుడు డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేశారు, ఎక్స్రేలు తీశారు, ఎక్కడా కూడా ఎముకకు కూడా చిన్నది అవలేదు. ఒకవేళ ఏదైనా అయితే మా అడ్రస్ తీసుకుని మీకు ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ బంధువులకి చెప్పి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ చెప్పి మమ్మల్ని పంపించారండి. అదొక చాలా చక్కటి మెరాకిల్ కదండి. ఏంటంటే అన్ని 100 మంది అబ్బాయి చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశారు.
ఒక్క నామం
స్వామి యొక్క ఆ నామం ఎంత బలమైనటువంటిది అనేటువంటిది మా ఫాదరు మదర్ విషయంలో ఈ విషయంలో కూడా నాకు తెలిసిన విషయం.
చాలా బాగుంది సార్. సార్, స్వామి పర్సనల్ గా మీతో మాట్లాడింది కానీ లేకపోతే బ్లెస్సింగ్స్ ఇచ్చే సన్నివేశాలు ఏమన్నా?
మాట్లాడిన సన్నివేశం అంటే మేము ఫస్ట్ లో చిన్నప్పటి నుంచి సర్వీస్కి వెళ్ళినప్పుడు అప్పట్లో స్వామి లాస్ట్ రోజు వచ్చేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి స్వయంగా విభూతి ప్రసాదం ఫోటో ఇచ్చేవారు, అందరినీ ఆశీర్వదిస్తూ లైన్ లో వెళ్లేవారు కదండి. అంతవరకే జరిగిందండి. ఒకసారి ఏమైందంటే పుట్టపత్తిలో నవంబర్కి వెళ్ళి ఉండిపోయాం నుంచి 1.5 మంత్ ఎంతో, ఇంకా పుట్టపత్తిలోనే ఉండిపోదామని ఉండిపోదాం. అంటే సనాతన సారథి ప్రెస్ లో అప్పుడు వేరే చోట ఉండేది, అందులో రోజు వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు అనమాట. సరే తర్వాత మా మదర్ అవి నవంబర్కి వచ్చినప్పుడు ఊళ్ళో ఉండాలి కానీ తల్లిదండ్రులు ఇంకెవరున్నారు అని చెప్పి తీసుకొచ్చేయడం జరిగింది. అనుకో మా డాక్టర్ గారు కూడా పట్టుపెట్టి తీసుకొచ్చేసారు. అప్పుడు ఒక రోజు ఏమైందంటే ఎవరు లేరండి, కింద ఇసుక ఉండేది. అప్పుడు ప్రసాద నిలయం ఎదురుగా ఇసుక ఉండేది, చెట్లు ఉండేవి కదా. కూర్చుని ఉన్నాను అలాగా. స్వామి అప్పుడు దర్శనం వెళ్ళిపోయారు, కానీ ఒక్కడే కూర్చుని అలాగా స్వామి నామాన్నే చెప్తున్నాను అనమాట. స్వామి అనుకోకుండా ఆ టైంలో రారు, కానీ డైరెక్ట్ గా అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారండి. వచ్చి నేను కూర్చున్న దగ్గరికి వచ్చి కాసేపు నుంచుని మళ్ళీ వెళ్ళిపోయారు. అదొక అప్పట్లో ఒక అదొక మరుపురాని సంఘటన.
చాలా బాగుంది. ఇప్పుడు ఒకవేళ స్వామి ముందు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే మీరేమంటారు?
కస్తూరి గారా అడిగారు కదా, ఏమిటి ఎన్ని స్వామి మీరు ఎన్ని అవతారాలు అయితే ఎత్తుతారో అన్ని అవతారాల్లోనూ మాకు ఈ సేవాభాగ్యం ఈ స్వామి కలసలో ఉండి ఆ భాగ్యం కల్పించమని అడుగుతామండి.
సరే, ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి భక్తులు స్వామిని ఫిజికల్ గా చూడనటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్తారు వాళ్ళకి, ఎలాగ వాళ్ళని స్వామి ఫోల్డ్ లోకి అట్రాక్ట్ చేస్తారు, దానికి స్వామి తాలూకా ఎఫెక్ట్ ఎట్లాగా ఉన్నది మీ ప్రయత్నం మీద అది చెప్పండి.
ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే అంటే ఆ రామావతారంలో మనం రాముని చూడలేదు, కృష్ణావతారంలో కృష్ణుని మనం దర్శించుకోలేదు, కానీ ఈ అవతారంలో స్వామి చేసినటువంటి లీలలు అవనివ్వండి లేకపోతే ఈ భౌతికంగా మనకి చేసినటువంటి పనులు అవనివ్వండి, అది మానవాతీతమైనటువంటి పనులే చేశారు. ఏం చేసినా స్వామి చిత్తంటాక అనంతపురం జిల్లాకి వాటర్ ఇవ్వడం దగ్గర నుంచి మనకి లేకపోతే ఈ ఈ చక్కటి ఈ స్టూడెంట్స్ ని మనకి స్వామి తయారు చేసి ఇచ్చే విధానం గాని ఇవన్నీ వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి స్వామి విషయాలు కొన్ని మెరాకిల్స్ కూడా కొన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని అలా మారిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఒకటి రెండు ఎగ్జాంపుల్స్, ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా?
నాకు తెలుసున్న ఒక ఆయన అయితే ఆయన శివభక్తుడండి, ఆయనకి శివుడే దేవుడు, స్వామి మాటలు చెప్తే వినేవారు గాని ఆయన ఒకసారి మొన్న ఒకసారి పుట్టపత్తి తీసుకెళ్ళండి ఆయన, అంటే రెండు మూడు సార్లు వాయిదా పడింది కానీ ఆయన ప్రయాణం మొన్న అయితే వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయనలో ఈ చెప్పిన విషయాలన్నీ అవగాహన అయ్యి ఆయన స్వామి కూడా భగవంతుడే అనేటువంటి నిర్ణయానికి నమ్మకం కలిగింది.
చాలా బాగుంది సార్. మీరు ఎన్నో సంవత్సరాలు 84 నుంచి మీరు సేవలకు వెళ్తున్నారు పుట్టపత్తికి, మరి ఎన్నో ఫెస్టివల్స్ లో కూడా మీరు సర్వీస్ చేస్తుంటారు, సర్వీస్ చేసేటప్పుడు అక్కడ స్వామి మీకు అందించినటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి, అంటే కొన్ని క్లిష్టమైన సంఘటనలు కూడా మీకు ఎదురవుతుంటాయి, అలాంటి టైంలో స్వామి తాలూకా నామము స్వామి ప్రేయర్ ఎట్లా మీకు హెల్ప్ చేస్తుంది అది చెప్పండి సార్.
ఒకసారి నేను మన రౌండ్ బిల్డింగ్ సెల్ గల సర్వీస్ జరుగుతుందండి, అందులో ఒక ఆయన ముసలాయన వచ్చారు, అంటే మీ టాపిక్ డైవర్ట్ చేస్తాను, ఆయన అన్నారు మీరు భోజనానికి వచ్చే లోపల లైన్లో నుంచున్నారు కదా, ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకు, సాయి గాయత్రి చేసుకోవచ్చు కదా, స్వామి నామం చెప్పొచ్చు కదా, మీరు చక్కగా ఆ టైంను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు కదా అన్నారు. ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో లోపల వర్క్ చేస్తున్నామండి, వర్క్ చేస్తుంటే స్వామి లోపల నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా లోపలికి వచ్చారు, వచ్చి ఆయన డైరెక్ట్ చేశారండి ఇది ఎట్లా ఉండాలి అది అట్లా ఉండాలి అవన్నీ స్వామి మళ్ళీ చెప్పి చాలాసేపు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత మా లీడర్ చెప్పినటువంటి వర్క్ మేము కంప్లీట్ చేసాము.
సరే సార్, ఆఖరిగా మనం ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు స్వామి మాటలు వినటం ఒక ఎత్తు అయితే స్వామిని అసలు చూస్తేనే ఎన్నో నేర్చుకోవచ్చు స్వామి దగ్గర నుంచి, మీరు ఒక యూత్ గా స్వామిని చూసినప్పుడు ఇప్పటిదాకా మీకు గుర్తుండిపోయే విషయాలేంటి?
ఆ డిసిప్లిన్ అండి, ఎందుకంటే ఎప్పుడు స్వామి నేను ఆ కూర్చోవడం దగ్గర నుంచి ఎన్ని గంటలు స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియంలో లేకపోతే ముందుగా ఉన్నవండి, ఒక 3 అవర్స్ ఒక డ్రామా జరుగుతున్నా కూడా ఎక్కడ స్వామి కూర్చోవడంలో అసలు ఆ డిసిప్లిన్ ఈ వంగడం గాని కాలు మీద కాలేజ్ కూర్చోవడం గాని అసలు ఎంత ఎలర్ట్ గా, ఇప్పుడు స్టూడెంట్ చూడండి కాసేపు కూర్చునేటోడికి కూర్చోలేకపోతున్నారు, కానీ స్వామి ఆ డిసిప్లిన్ చూసేవాడిని, అసలు మాట్లాడుతున్నట్టు ఉండేది కాదు, చాలా
సౌమ్యంగా
చాలా తక్కువ స్వరంతో ఆ కంట్రోలింగ్ అవన్నీ చూసి చాలా ఇది అనిపించేదండి. ఎన్ని అవర్స్ అయినా స్వామి భక్తుల గురించి వాళ్ళు వేసే ఆ డ్రామాస్ అవి ఆయన ఎంత ఓర్పుతో సహనంతో అలా నిరీక్షించడం అనేటువంటిది నాకు చాలా ఇంప్రెస్ అయ్యి ఉండి అనమాట. స్వామి చూడండి ఎంత చక్కగా భక్తుల గురించి పాపం అంత సేపు అలా కూర్చొని చూస్తున్నారనిపించేది.
సో మీరు ఏ పని చేసినా సరే ఆ విషయాలు మీకు ఎలాగా గుర్తుకొస్తూ ఉంటాయి?
గుర్తుకొస్తాయి. ఆ స్వామి 7 కంటే 7 కి కరెక్ట్ గా ఆ దర్శనానికి రావడం, ఒక పంచువాలిటీ ఆ టైం ఎట్లా. ఇంకోటి ఏంటంటే ఇండిసిప్లిన్, ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా, మాకు ఈ సంస్థలో ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి అదే నేర్పారండి, ఏది స్వామికి ఏది అపవిత్రంగా కాకుండా అన్ని పవిత్రంగా. అందులోకి పేదల పట్ల ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాడండి. నిలయంలో పైన వర్క్ జరుగుతుంటే ఎవరు భోజనాలు ఏంటి అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నారట సేవదలు కూడా. ఆ పైన చేస్తున్న వర్క్ చేస్తున్నటువంటి ముగ్గురు గురించి ఎవరు పట్టించుకోలేదటండి. స్వామి వచ్చి ఆ నైట్ టైంలో 9:30 పైకి వెళ్లి వాళ్ళకి క్యారియర్ తెప్పించి వాళ్ళకి భోజనం పెట్టించి అప్పుడు వెళ్లారట. ఆ సంఘటన విని అనిపించిందండి, చూసావా స్వామి ప్రతిదీ కూడా ఎంత అంచేత మనం కూడా అట్లాగే ముందు పేదల్ని చూడాలి.
ఇన్ని మంచి మంచి విషయాలు మీరు మా శ్రోతలందరితో ఈరోజు పంచుకున్నారు. ప్రతి యువత కూడా ఈనాడు గుర్తుపెట్టుకోవాల్సినవి అంశాలు. అంటే స్వామిని ఒక్కసారి కళ్ళు మూసుకుని తలుచుకుంటే చాలు, ఆ క్రమశిక్షణ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అది స్వామి మాట్లాడే ప్రతి మాట, స్వామి నడిచే ప్రతి నడక, స్వామి చేసే ప్రతి పని కూడా అది మనకి ఆదర్శప్రాయంగా నిలిచిపోతున్నాయి. సో మనం కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కి మన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చేసి పెడితే స్వామికి అప్పుడు మనం కృతజ్ఞత తెలుపుకునే వాళ్ళం అవుతాం అని మీరు చక్కగా చెప్పారు సార్. ఇన్ని విషయాలు అందరితో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
సాయిరాం సార్.
మరి ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరుల కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస రాజాగారితో ముఖాముఖి విన్నాము. స్వామినామం యొక్క శక్తి ఏంటో, బాల వికాస్ అందించేటటువంటి విలువలేంటో, అవి తీసుకొచ్చేటటువంటి మార్పేంటో మనం శ్రీనివాసరాజు గారి అనుభవాల ఈ ఇంటర్వ్యూలో విని తెలుసుకున్నాము. మరి నిరంతరం స్వామినామాన్ని మనం జపిస్తూ సాయి గాయత్రి, గాయత్రి మంత్రాల యొక్క ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుని నిరంతరం ఆ నామజపంలో మనం ములిగి ఉన్నట్లయితే ప్రతి కష్టం నుండి స్వామి మనల్ని గట్టెక్కిస్తారని వీరి అనుభవాలు మనకి సుస్పష్టం చేస్తున్నాయి. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వర్ కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి బృందం అందించేటటువంటి సాయి కుల్వంత్ హాల్ వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి. సాయిరామ్.